శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం ఆఖరి శ్లోకం 43. ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తవ్యాత్మానమాత్మన జయ శత్రు మహాభావో కామరూపం దురాసదం. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుత్వానికి అనువాదం. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియ మనోబుద్ధులకు పరమైన వాడిగా తెలుసుకొని కృష్ణ చైతన్యంలో మనస్సును స్థిరపరిచి ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమనడి ఈ దుర్జయ శత్రువును జయించవలను. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియ మనోబుద్ధులకు పరమైన వానిగా తెలుసుకొని కృష్ణ చైతన్యముతే మనస్సును స్థిరపరిచి ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమనడి ఈ దుర్జయ శత్రువును జయింపవలను. తాత్పర్యం, మనిషి నిర్విశేషాన్ని శూన్యాన్ని చరమ లక్ష్యంగా భావించక తనను కృష్ణ భగవాను నిత్య దాసునిగా గుర్తించి కృష్ణ చైతన్యాన్ని అవలంబించవలనని భగవద్గీత 3వ అధ్యాయం నిర్దేశించున్నది. భౌతిక జీవనస్థితి యందు ప్రతి ఒక్కరూ కామ వాంఛను మరియు ప్రకృతిపై ఆధిపత్యాన్ని కోరికను కలిగి ఉందరు. ఇటువంటి ఇంద్రియ భోగ వాంఛ స్వామిత్వ భావన బద్ధజీవుడుకు గొప్ప శత్రువు అయి ఉన్నది. కానీ కృష్ణ చైతన్యమనుడి బలం ద్వారా మనిషి ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అదుపు చేయగలడు. అనగా చేయు కర్మను బాధ్యతలను ఎవరు హఠాత్తుగా వదిలివేయాల్సిన అవసరం లేదు. కృష్ణ చైతన్యాన్ని క్రమంగా వృద్ధిపరచడంతో మనో ఇంద్రియముల ప్రభావం కానటువంటి ఆధ్యాత్మిక స్థితి ఏంది మనిషి నెలకొనవలను. పవిత్రతను సాధించడానికి యత్నించే స్థిరబుద్ధి ద్వారా అది సాధ్యపడగలదు. ఇది ఈ అధ్యాయపు సారాంశం. అపరిపక్వ భౌతిక జీవన స్థితిలో తాత్విక కల్పనలు నామమాత్ర యోగం ద్వారా ఇంద్రియ నిరోధం మనిషి ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడతారు. కనుక అతడు ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యమునందు సుశిక్షితుడు కావలసి ఉన్నది. శ్రీమద్ భగవద్గీత ఎందలి కర్మయోగము లేదా కృష్ణ చైతన్యమునందు కర్తవ్య నిర్వహణ అనే 3వ అధ్యాయానికి భక్తి వేదాంత తాత్పర్యం సమాప్తం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీ ఆచాది గౌర భక్త వృంద. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధంగా తను ఇంద్రియ మనోబుద్ధులకు పరమైన వాడిగా తెలుసుకొని ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును స్థిరపరిచి ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమనడి ఈ దుర్జయ శత్రువును జయింపవలను. ఈ అధ్యాయంలో మనం చదువుతూ వస్తున్నట్లుగా విశ్లేషణాత్మక జ్ఞానం భగవంతుడు మన యొక్క వాస్తవాన్ని మొదట శరీరం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవి దాటిన తర్వాత మనకి ఆత్మ అవగాహన మనం ఆత్మను తెలుసుకోకుండా మనల్ని దేహం అనుకుని కానీ ఇంద్రియాలు అనుకుని కానీ మనస్సు అనుకుని కానీ బుద్ధిని ఒకదానికంటే ఒకటి మేలైందైనా కూడా మనం భౌతిక జీవితంలోనే లిప్తమై ఉంటాం, సంలగ్నమై ఉంటాం. మన ఆలోచనలన్నీ కూడా భౌతికంగానే ఉంటాయి. మనం ఈ శరీరం అనుకున్నప్పుడు మనకి వీలు కానటువంటి శరీరానికి ఆరు అవస్థలు, షడ్వికారాలు అన్నారు. శరీరానికి వచ్చేటువంటి ఆరు అవస్థలు, ఇది మనం కావాలనుకున్నా వద్దనుకున్నా ఇది అనివార్యమైనటువంటిది. పుట్టడం, ఎదగడం, యుక్త యువ వయస్సులో ఉండడం, ఆ తర్వాత సంతానాన్ని పొందడం, ఆ తర్వాత ఈ శరీరం శిథిలపడడం, తర్వాత పూర్తిగా నష్టమైపోవడం, శరీరం నాశనమైపోవడం. బట్ దీని గురించి ఎవరు చేయగలిగిందేం లేదు. కానీ మనిషి దేహాత్మభావం నుంచి కొద్దిగా బయటకు ఎదగచ్చు. ఆ తర్వాత మనం ఈ ఇంద్రియాలు అంటే మనం విశేషమైనటువంటి మన ఇంద్రియ అర్థాలు, ఇంద్రియ వస్తువులు. ఒక్కొక్క ఇంద్రియానికి వాటికి సంబంధించిన వస్తువులు ప్రతి ఆకర్షణ, ఇది అందరికీ వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకి మన నాలుకను తీసుకోవచ్చు. నాలుకను తీసుకుంటే అందరి నాలుక ఒకే రకమైనటువంటి వస్తువులను కోరుకుంటుందా? కాదు. కొంతమందికి సారాయి, సిగరెట్లు, మాంసాహారం, తీపులు, కారాలు, సత్వగుణంలో ఉంటే మనకి పళ్ళు, పాలు, మన ఇంద్రియాలకి మన నాలుకకి అవి నచ్చుబాటు అవుతాయి. అదే రకంగా మన కళ్ళను తీసుకున్నట్టయితే మన కళ్ళతో ఏం చేస్తూ ఉంటాం? కళ్ళతో చదువుతూ ఉంటాం. వాళ్ళ వాళ్ళ టేస్ట్ని బట్టి, వాళ్ళ వాళ్ళ ఇంద్రియాల యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళ రీడింగ్ హ్యాబిట్స్, వాళ్ళు చదివే అలవాట్లు. దానికి మనం చదివే అలవాటుని వీలున్నప్పుడల్లా కృష్ణ చైతన్యాన్ని మనం పొందడం కోసం అటువంటి సాహిత్యాన్ని చదువుతూ ఉండడం. మిగతా వాళ్ళు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అటువంటి పత్రికలు చదవడం, లేదా కల్పనల్లో ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళు నిద్రలో కలలు కండడం, లేదా ఫిక్షన్ కాల్పనికమైనటువంటి పుస్తకాలు చదవడం, లేదా కొంతమంది మన దృష్టి కొంతమంది ప్రకృతి దృశ్యాలు వాళ్ళు సముద్ర తటాలు, నదీ తటాలు, లేదా అడవులు, కొండలు, ఆకాశం, కొంతమంది ఇటువంటి పరిసరాలను చూడడానికి ఇష్టపడతారు. రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు మానవ నిర్మితమైనటువంటి కదా, మనందరం కూడా గోవా పోవాలా, బాంబే పోవాలా, క్లబ్కు పోవాలా, ఇట్లా రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు, ఈ తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు శరీర సౌందర్యాలు ఆకర్షణ, వీటికి సంబంధించి మనం అరగంట టైం పాటు చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇంద్రియాలు దాటిన తర్వాత ఇదే రకంగా మనం ముక్కుకి చెప్పచ్చు. అంటే కొంతమందికి పూల వాసన నచ్చుతుంది, కొంతమందికి చేపల వాసన నచ్చుతుంది, కొంతమందికి ఉల్లిపాయల వాసన నచ్చుతుంది, కొంతమందికి తులసి వాసన నచ్చుతుంది. రకరకాలుగా వాళ్ళ యొక్క ఇంద్రియాల యొక్క స్వభావాన్ని బట్టి తర్వాత మనస్సు మనం ఇంకా కొద్దిగా ఎదిగినట్లయితే మనం మానసికంగా కాదు, మానసికంగా మన వ్యక్తులు మానసిక స్థాయికి వచ్చినప్పుడు మనం వ్యక్తుల యొక్క అవసరాలు, వ్యక్తుల యొక్క ఆలోచనలు మామూలుగా సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ఎంతవరకు సిద్ధాంతాలు గాంధీయిజం అని, లెనినిజం అని, ప్రతి మనిషి కూడా మనం బతకడానికి మన జీవిత సిద్ధాంతం ఏంటి, మామూలు వ్యక్తులు సంసార కోరికలు పడి కొట్టుకుపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు దార్శనికులు లేదా బుద్ధిజీవులు, దార్శనికులు, తత్వవేత్తలు, వీళ్ళంతా కూడా మెంటల్ ప్లాట్ఫామ్. వాళ్ళు ఈ ఇంద్రియాలు, వీటి శరీర ఆకర్షణలు, ఇంద్రియాలు, వీటి నుంచి బయటపడి జీవితానికి ఒక సిద్ధాంతాన్ని, ఇట్లా బతకాలి అట్లా బతకాలని చెప్పి ఆ తర్వాత స్టేజ్ వచ్చి బుద్ధి. బుద్ధి అంటే మనం ఆత్మ అనాత్మ పూర్తిగా కొద్దిగా వాస్తవికమైనటువంటి జ్ఞానం. బుద్ధి వికసించినప్పుడు ప్రతిదీ కూడా జ్ఞాన దృష్టితో చూస్తూ ఉంటాం. ఇక్కడ కృష్ణుడు మాట్లాడుతుంది ఆధ్యాత్మిక స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి అంటే ఇక్కడ సుదైనటువంటి ప్రేమ, పరోపకారం లేదా కృష్ణ చైతన్యం, భగవంతుడికి సేవ, భగవంతుడికి భగవంతుడి భక్తి, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదగాల, మన సమాజంలో చాలా సమస్యలు చూస్తూ ఉంటాం. వీటన్నిటికి కారణం మనం ఏ రకంగా కొట్లాటలు అవడం కానీ లేదా అన్యాయాలు జరగడం కానీ ఇవన్నీ కూడా శరీర స్థాయిలో, ఇంద్రియ స్థాయిలో, మానసిక స్థాయిలో, ఆఖరి రెండు స్టేజీల్లో బుద్ధి, ఆధ్యాత్మిక స్థాయిలో మనుషులు మనుషుల్లాగా బతుకుతూ ఉంటారు. మనుషులు క్రమశిక్షణలో బతకడం, మనుషులు సంతుష్టిగా బతకడం, వాళ్ళలో వాళ్ళు తృప్తిగా బతకడం, ఇదంతా కూడా బుద్ధి వికసించినప్పుడు. అందుకే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలి, ఎలాంటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలా, తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా భగవత్ ప్రేమలో పూర్తి ఆనందాన్ని పొందాలా, ఎలా మిగతా వాళ్ళకు కూడా నువ్వు కృష్ణ చైతన్యాన్ని అందించాలా. ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు చేస్తున్నటువంటి పాయింట్, వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగకుండా కామాన్ని జయించడం వీలు కాదు. ఈ ప్రభుపాద భాగవతం యొక్క తాత్పర్యాల్లో ఆయన విస్తృతంగా సోదాహరణంగా ఆయన చెబుతారు, మనిషి ఆధ్యాత్మిక ఎదిగినప్పుడే మనిషి బలహీనత లేకుండా, మనిషి తృప్తిగా ఆనందంగా బతకగలుగుతాడు. కాబట్టి ప్రతి మనిషికి కూడా కృష్ణ చైతన్యం అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం. కృష్ణ చైతన్యం అంటే మనం పనులు చేయమని కాదు, మనం సామాజిక బాధ్యతలను పట్టించుకోమని కాదు, కుటుంబ బాధ్యతలు నిర్లక్ష్యం చేస్తామని కాదు. కృష్ణ చైతన్యం ఏమన్నారు, అది సంపూర్ణ యోగం లేదా పూర్తి జీవితం, కంప్లీట్ లైఫ్, పర్ఫెక్ట్ లైఫ్ కృష్ణ చైతన్యం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక దృష్టిని కలిగి ఉంటామో మనం అన్నీ కూడా ఏ రకంగా కృష్ణుడి సంబంధంలో, కృష్ణుడి సంబంధంలో పనులు చేయడం ఎలా, కృష్ణుడి సంబంధంలో కుటుంబ జీవితంలో ఉండడం ఎలా, కృష్ణుడి సంబంధంలో మన వృత్తిని మనం, మన కర్తవ్యాలను ఎలా మనం చూసుకోవాలా. అర్జునుడు యుద్ధం చేశాడు క్షత్రియుడు, అర్జునుడు యుద్ధం చేయడం ఇప్పుడు జరిగేటువంటి ఈ ఇరాన్ ఇరాక్ యుద్ధం లేదా ఆఫ్ఘనిస్తాన్ ఈ అమెరికా వాళ్ళ యుద్ధం ఈ యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేయడాన్ని మనం సమానం అనడానికి లేదు. ఇక్కడ మనం చూసేటువంటి యుద్ధం ద్వేషం వల్ల లేదా అజ్ఞానం వల్ల, స్వార్థం వల్ల, లేదా మనకి గ్రీడ్, మనకి అమితమైనటువంటి లోభం ఉండవల్ల, ఇతరుల హక్కులు మనం చేజిక్కించుకోవడం, లేదా ఇతరుల యొక్క ఆస్తులు మనం సొంతం చేసుకునే ప్రయత్నం చేయడం, అక్కడక్కడ స్వార్థం ఉంది, ద్వేషం ఉంది. మనకి ఎవరికైనా పడకపోతే మనం వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నం చేయడం. అటు మామూలు యుద్ధాల్లో ఇక్కడ ప్రేరణ కృష్ణుడు కాదు, మామూలు యుద్ధంలో ప్రేరణ కామము, మన సొంత కోరికలు. అటు కృష్ణ చైతన్యంలో ప్రేరణ కృష్ణుడు ఏ విధంగా ఆయన సంతోషపడతాడు. చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఆయన చెబుతున్నాడు ఏ రకంగా బంగారం, ఇనుము, మనం మెటల్స్ పేరు చెప్పమంటే నేమ్ సమ్ మెటల్స్, ఐరన్, కాపర్, సిల్వర్, గోల్డ్, బ్రాస్, ఇట్లా రకరకాల మెటల్స్ పేరు మనం చెప్పచ్చు. కాబట్టి సామాన్య కేటగిరీలో మెటల్స్ ఉంటాయని వస్తాయి, కానీ బంగారానికి ఇనుముకి బంగారం విలువ ఎంత, ఇనుము విలువ ఎంత, బంగారం సౌందర్యం ఎంత, లేదా ఇనుము యొక్క ఉపయోగం ఎంత, పూర్తిగా తేడా కదా. మనం బంగారం తుప్పు పట్టిపోతుంది, ఇనుము తుప్పు పట్టిపోతుంది, బంగారం ఎన్నాళ్ళున్నా కూడా బంగారం తుప్పు పడుతుంది, అంటే చీప్ మెటల్ ఇనుము, కాబట్టి అది వాతావరణంతో పాడైపోయి తుప్పు పట్టిపోయి పనికి రాకుండా. కానీ బంగారం అనేది ఎన్నాళ్ళున్నా కూడా, కాబట్టి రెండు మెటల్స్ అయినా కూడా బంగారం ఉండేటువంటి విలువ, బంగారానికి ఉండేటువంటి లక్షణాలు, స్వర్ణ భస్మం అంటారు కదా. ఇప్పుడే మనకి అసాధ్యమైన రోగాలు ఉన్నప్పుడు ఆయుర్వేదంలో అతి విలువైనటువంటి ఈ స్వర్ణంతో చేసినటువంటి భస్మం, మనిషికి భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు స్వర్ణ భస్మం, ఇప్పుడు ఆవు పాలు కూడా అంటారు. ఆవు పాలు కూడా ఏముంటుంది, ఆవు పాలు ఎల్లో టింజ్, ఆవు పాలు కొద్దిగా పసుపు ఛాయలు ఉంటాయి, ఎందుకంటే ఆవు పాల్లో స్వర్ణ భస్మం ఉంటుంది. దానివల్ల ఆవు పాలు ఎన్నో శారీరక మానసిక రోగాలకి, ఆవు పాలు తాగినట్లయితే చాలా క్యాన్సర్ రోగాలు కూడా తగ్గుతాయి. ఆవు పాలు తాగినట్లయితే మన బుద్ధి బలిష్టంగా ఉంటుంది. ఆవు పాలు తాగినట్లయితే మనకి తొందరగా ఆధ్యాత్మిక సంస్కృతి అనేటువంటిది, దానిలో గోల్డ్ ఎలిమెంట్. కాబట్టి పాయింట్ వచ్చి కామము ప్రేమ, లవ్ అండ్ లస్ట్. ప్రేమ అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక స్థాయిలో, మనం మామూలుగా ఈ ప్రేమ అనేటువంటి శబ్దాన్ని లూజ్గా వాడుతూ ఉంటాం. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు, అది ప్రేమ కాదు, పాడు కాదు. అది அது காம கதை. వాళ్ళు ఎవరన్నా వయసులో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఆకర్షణలు పడ్డారంటే అది లస్ట్. ఇది నిజమైనటువంటి ప్రేమ అయితే అది కేవలం ఇయ్యడే ఉంటుంది, కానీ వాళ్ళని వాడుకోవడం కానీ లేదా వాళ్ళని మనం ఉపయోగించుకోవడం ఇట్లా కాకుండా నిజమైన ప్రేమ అది సేవ రూపంలో వ్యక్తం అవుతుంది. కామం అనేటువంటిది ఇతరులు మనం ఎక్స్ప్లాయిట్ చేయడంలో, కామానికి ప్రేమకి తేడా అది. కాబట్టి సంసారం మామూలుగా ప్రభుపాస అంటారు తల్లి ప్రేమ. మనం నిజమైన ప్రేమను కొద్దిగా తెలుసుకోవాలంటే ఈ సంసారంలో తల్లి ప్రేమ ఎలాంటి స్వార్థాన్ని ఆశించకుండా ప్రతిఫలంగా ఏది కోరుకోకుండా తల్లి పిల్లాడికి సేవ చేస్తుంది. పిల్లాడు ఏదో నాకు చేస్తాడనే ఉద్దేశం కాకుండా లేదా మనం పిల్లవాడి నుంచి పిల్లవాడి మీద ఏదైనా ఆశలు పెట్టుకుని మరి మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారు, మంచి తల్లిదండ్రులు వాళ్ళు వస్తారు, వాళ్ళు కేవలం మన పిల్లవాడు ఎదిగి రావాలా పైకి రావాలా బాగుపడాలా పిల్లవాడు నాకేం చేస్తాడు అనే ఆలోచన లేకుండా కదా కొద్దిగా. కానీ నిజానికి భగవంతుడి ప్రేమ లేదా భక్తుడికి భగవంతుడి ప్రతి ఉండే ప్రేమ, మనం భగవంతుడి ప్రేమను చూసినట్లయితే మనం రాక్షసులైనా మనం నాస్తికులైనా మనం ఎలాంటి వ్యక్తులైనా కూడా భగవంతుడు ఏమి పట్టించుకోకుండా ప్రహ్లాదుడు అంటాడు హిరణ్యకశిపుడు ఛాలెంజ్ చేసినప్పుడు, నువ్వు ఇంత అర్భకుడివి పిల్లాడివి, ఈ ముక్కోడి దేవతలు వాళ్ళు నేనంటే వణుకుతూ ఉంటారు, నువ్వు నన్ను పట్టించుకోకుండా ఎలా నన్ను బెదిరిస్తున్నావు ఎదిరిస్తున్నావు అని అడుగుతాడు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు సాహసం? నన్ను చూసి అందరూ దేవతలందరూ కూడా వాళ్ళు భయపడతారు, వాళ్ళు నా ఆజ్ఞలకి లొంగిపడి ఉంటారు, నేనంటే నీకు లెక్కలేనట్టు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు ధైర్యం నన్ను ఎదిరించడానికి? నీ వయసు ఎంత, నువ్వెంత, నీ శక్తి ఎంత అంటే అప్పుడు ప్రహ్లాద ఏమని జవాబిస్తాడు, ఏ బలాన్ని చూసి మీరు గర్విస్తున్నారో, ఏ బలంతో మీరు ఈ దేవతలందరినీ మీరు అదుపు చేస్తున్నారో, ఆ బలం ఎవడైతే మీకు ఇచ్చాడో, యువర్ సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ ఆల్సో మై సోర్స్ ఆఫ్ పవర్, మీకు ఎక్కడి నుంచి ఆ బలం కలిగిందో నాకు కూడా ఈ సాహసం ఆయన దగ్గర నుంచే నాకు కూడా అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, కృష్ణుడు హిరణ్యకశిపుడు పూర్తిగా కృష్ణుడిని ద్వేషించేవాడైనా హిరణ్యకశిపుడు పూర్తిగా రాక్షసుడైనా కూడా భగవంతుడు అతనికి కావలసిన అతను కోరుకున్నది భగవంతుడు అతనికి ఇస్తూనే ఉన్నాడు. అదే భగవంతుడు ఎవరు ఏది కోరితే వాళ్ళకి భగవంతుడు ఆయన ఈ రకంగా సుఖపడతావు అనుకుంటే ఆల్ రైట్ టేక్ దిస్ అండ్ సీ, తీసుకుని నువ్వు చూడు సుఖపడగలం. అదే రకంగా మనం సంసారం అంటే మనకి విసుగెత్తి లేదా అనుభవం పండి మళ్ళీ భగవంతుడు మనకు కావాల్సినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మిక బలం ఇవన్నీ కూడా భగవంతుడు ఇస్తాడు. ప్రహ్లాదుడికి భగవంతుడు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తున్నాడు, హిరణ్యకశిపుడికి భగవంతుడు భౌతిక బలాన్ని అందిస్తున్నాడు. కానీ రెండు భగవంతుడు వేస్తున్నాడు. కానీ భగవంతుడు అందరినీ సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నప్రియ, భగవంతుడు అందరినీ అంట తన భక్తులు కాబట్టి తన భక్తులు ఏం చేస్తున్నా కూడా భగవంతుడు వాళ్ళని కాపాడట్లేం కాదు. దాన్ని మనం చెబుతూ ఉంటాం, భక్తులు కానటువంటి వాళ్ళు పాడు పనులు చేస్తుంటే భగవంతుడు వాళ్ళని చూసి చూడటట్టు వదిలిపెడతారు, భక్తులు పాడు పనులు చేస్తుంటే భగవంతుడు వాళ్ళని అంటే ఒకే పాడు పని ఒక అభక్తుడు చేసి ఒక భక్తుడు చేసినట్లయితే ఎవరికి ఎక్కువ దండన ఇవ్వబడుతుంది, ఎవరికి ఎక్కువ శిక్ష ఇవ్వబడుతుంది? భక్తుడికి. ఎందుకు? ఎందుకంటే భగవంతుడు భక్తుడికి ఎక్కువ శిక్షనిస్తాడు, దండిస్తాడు. ఎందుకంటే మనం భగవంతుడి పేరు కూడా చెడగొడుతున్నాము. భక్తుడేనండి, మనం ఇతరులకి చూపించవలసిన ఆదర్శాన్ని మనం చూపించటం లేదు. తర్వాత భక్తుడి నుంచి భగవంతుడు ఎంతో ఆశిస్తాడు. తర్వాత అందరూ కూడా భక్తుల జీవితం నుంచి నేర్చుకుంటారు. మరి భక్తుడు పొరపాటు చేసినట్టయితే భగవంతుడు ఎక్కువ దండిస్తాడు. కాబట్టి భగవంతుడు అనే పక్షపాతం ఏం చేయట్లే. అదే రకంగా భగవంతుడు ఎప్పుడైనా భక్తులకి పక్షపాతం చేసినట్లయితే చూడ్డానికి నిజానికి పక్షపాతం ఏం కాదు, భక్తుడు ఇతరులకి మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు అతనికి సపోర్ట్. అంటే భక్తుడిని మనం శత్రువుగా భావించవచ్చు, కానీ భక్తుడు మాత్రం ఇతరులని తన శత్రువుగా భావించాడు, ఇతరులకి మేలు చేయాలనేటువంటి భావన కలిగి ఉంటాడు. కాబట్టి భగవంతుడు అతనికి విశేషమైనటువంటి రక్షణ కలిగిస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి శత్రువుల్ని మిత్రువుల్ని ఇతను సమానంగా చూసి అందరికీ మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి వాళ్ళు భగవంతుడి కృపకి పాత్రలు అవుతారు. ఈ రకంగా భక్తులతో భగవంతుడు ఏం చేసినా కూడా అది పక్షపాతం ఏం కాదు, అది అందరికీ లాభం కలిగే విధంగా. భగవంతుడు ఏం చేసినా కూడా అందరికీ లాభం కలిగిస్తాడు, అలాగే భక్తులు ఏం చేసినా కూడా వాళ్ళందరికీ లాభాన్ని కలిగిస్తారు. అందుకని భగవంతుడు భక్తులకి అనిపిస్తూ ఉంటుంది మనకి, కానీ నిజానికి భగవంతుడు అనే పక్షపాతం ఏం చేయట్లే. కాబట్టి ఇక్కడ చూస్తుంది మనం కామము ప్రేమ. మనిషి కామం నుంచి బయటపడితే కానీ నిజమైనటువంటి ప్రేమని పొందలేడు. నిజమైనటువంటి ప్రేమ అంటే అది ఒకళ్ళకి పరిమితమైంది కాదు, కేవలం కృష్ణుడి ప్రతి ఉండేటువంటి ప్రేమే నిజమైనటువంటి ప్రేమ. మనం అప్పుడప్పుడు మన స్నేహితుడికి, మన బంధువులకి మనం ప్రేమ ఉన్నవాళ్ళలాగా వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి అప్పుడప్పుడు తయారవుతూ ఉంటాం. అయినా కూడా దాన్ని ప్రేమ అనడానికి వీల్లేదు. దీన్ని ప్రేమ అనేటువంటిది అది హద్దులు లేనటువంటిది. ప్రేమ అనేటువంటిది అది నిజమైనటువంటిది. కేవలం ఆధ్యాత్మిక స్థాయిలోనే ప్రేమ అనేటువంటిది సంభవం అవుతుంది. మనం శరీర స్థాయిలో ఉన్నా, ఇంద్రియ స్థాయిలో ఉన్నా, మనస్సు స్థాయిలో ఉన్నా, భాగవతంలో ఒక శ్లోకం ఉంది, దానిలో ఆయన పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ స్వామి చెబుతున్నాడు, భక్తులు కానటువంటి వాళ్ళలో మంచి గుణాలు ఉండేటువంటి అవకాశం లేదు, భక్తులు అయినటువంటి వాళ్ళలో దేవతల యొక్క అన్ని గుణాలు కూడా వాళ్ళలో కలుగుతాయి. ఆయన కారణం కూడా చెబుతున్నాడు, భక్తులు కానటువంటి వాళ్ళు మనోహృదయనాథతి దావతో బహి, భక్తులు ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళు స్థిరమైనటువంటి ఆలోచనలు, వాళ్ళు వాస్తవమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. భక్తులు కానటువంటి వాడు మెంటల్ ప్లాట్ఫామ్, మెంటల్ ప్లాట్ఫామ్ అంటే మైండ్ యొక్క స్వభావం ఏంది, మైండ్ యొక్క స్వభావం యాక్సెప్టెన్స్ రిజెక్షన్, మైండ్ యొక్క స్వభావం మనకి మైండ్ యొక్క స్వభావం అది మనకి కొంత నచ్చుతుంది, సడన్గా మళ్ళీ మనకు అది నచ్చదు, అంటే దొరకనంత వరకు దానికోసం మనం తాపత్రయపడుతూ ఉంటాం, దొరికిందంటే మళ్ళీ మనకు నచ్చదు అది. దీన్ని యాక్సెప్టెన్స్ రిజెక్షన్, దీన్ని మనకి వాస్తవమైన ప్రేమ కలిగేదాకా మనం ఈ రకంగా తీసుకోవడం వదిలిపెట్టడం, తీసుకోవడం వదిలిపెట్టడం. ఎందుకంటే మనకి ఆత్మకి తృప్తి కలిగించేటువంటి, ఆత్మకి ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితి కలగనంత వరకు మనం వెతుకుతూ ఉంటాం, ఇది అది దొరకంగానే నాట్ దిస్ నాట్ దిస్ ఇట్లంతా. శాస్త్రాలు చాలా విషయాలు ఉన్నాయి. మొన్న ఏదో ఒకటి చదువుతున్నాను నేను, దానిలో ఏమంటాడు, ఒక ఆయన తన విద్యార్థులకి నేర్పించడం కోసం, తన విద్యార్థికి నేర్పించడం కోసం ఇది సిగరెట్ తాగడం మంచిది కాదు, సారాయి తాగడం మంచిది కాదు, మనం దానేంటి చాక్లెట్లు ఇవి ఉంటాయి కదా, చాక్లెట్లు అవి కూడా ఒక రకం మత్తు పదార్థాలు, అందుకే పిల్లకాయలకి చాక్లెట్లు అంటే ఇష్టం ఉంటుంది. ఆయన ఏం చేశారు, కొన్ని పురుగులు తీసి ఆయన చూపిస్తున్నాడు, సారాయిలో పడేశాడు, పురుగులు తీసి ఎక్కడైతే సిగరెట్ స్మోక్ ఉంటుందో దానిలో, అంటే ఒక చాంబర్లో అంతా సిగరెట్ స్మోక్ పెట్టి క్లోజ్ ప్లేస్ దానిలో పురుగులు పెట్టాడు, సాలి పురుగులు ఇవ్వటం. తర్వాత ఇంకో దానిలో చాక్లెట్ సిరప్ దానిలో పురుగులు వేసాడు. తర్వాత మామూలుగా శుద్ధమైనటువంటి మట్టిలో ఆయన పురుగులు పెట్టాడు. నేను తెలిసినట్టుగా సారాయిలో పురుగులు వచ్చి చనిపోయినాయి, తర్వాత ఆ సిగరెట్ పొగుండేటువంటి క్లోజ్డ్ స్పేస్లో పురుగులు అయితే చనిపోయినాయి, తర్వాత సిరప్ లేస్ అయితే చనిపోయినాయి, తర్వాత మట్టిలో అయితే అవి బతుకున్నాయి. అందుకని ఆయన విద్యార్థులు అందుతున్నాడు, దీన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదని అంటే, కొద్దిగా అతి తెలివి ఉండే స్టూడెంట్ అన్నాడు, మనలో ఉండే పురుగులు చనిపోవాలంటే మనం సారాయి తాగాల, మళ్ళీ పురుగులు చనిపోవాలంటే మనం సారాయి తాగాల, సిగరెట్లు తాగాల, మనలో పురుగులు ఉంటామంటాడు. ఆ టీచర్ చెప్పాలనుకున్నది, సారాయి తాగితే నువ్వు చస్తావయ్యా, సిగరెట్ తాగితే నువ్వు చస్తావయ్యా, రంగు పురుగులు తెచ్చా అని ఆయన అర్థం తీసుకోవట్లే, మనలో పురుగులు తెస్తాయని చెప్పాను, మనం కూడా తెస్తాం. ఇట్లా మనుషులు నిజమైనటువంటి జ్ఞానం లేనప్పుడు వాళ్ళు ఈ రకంగా రకరకాలుగా వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటాడు. దీని ఏమంటారు, మెంటల్ ప్లాట్ఫామ్. అందుకే మనం చూస్తూ ఉంటాం మన సభ్యత మారుతూ ఉంటుంది. సివిలైజేషన్ అది ఇది అది అది ఫ్యాషన్లు మారుతూ ఉంటాయి, అలవాట్లు మారుతూ ఉంటాయి, పద్ధతులు మారుతూ ఉంటాయి. సో మనిషి సిద్ధాంతాలు మారుస్తూ ఉంటాడు. దీనంతా ఏమంటారు, మెంటల్ ప్లాట్ఫామ్. మనం వాస్తవ అనుభవం కలిగేదాకా కీప్ ఆన్ చేంజింగ్, కీప్ ఆన్ మూవింగ్. మనం మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటాం జీవితంలో కదా. ఇక్కడ చెప్పినట్టుగానే ఆదిమ మానవులకి, సభ్య మానవులకి తేడా అయింది. ఆదిమ మానవులు కేవలం శరీర స్థాయిలో బతుకుతూ ఉంటారు. కొద్దిగా ఎదిగినటువంటి మనుషులు వాళ్ళకి ఈ రకంగా ఇంటలెక్చువల్, వాళ్ళకి ఈ సిద్ధాంతాలని ఆలోచనలని తత్వాలని అని. కానీ దీని నుంచి కూడా మనిషి బయటపడాల. అంటే దీని ఏమంటారు, ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం అంటే మనం మాటల ద్వారా, మనం కల్పనల ద్వారా మనం ఆత్మను అర్థం చేసుకోవడం వీలు కాదు. అందుకే ఇక్కడ కృష్ణ చైతన్యంతో మనస్సుని స్థిరపరిచి ఆధ్యాత్మిక బలాన్ని, మనం పుస్తకాలు చదివితే దొరికేటువంటిది కాదు ఇది, మనం డిస్కషన్ చేస్తే దొరికేటువంటిది కాదు ఇది, మనం పరిశోధనలు చేస్తే దొరికేటువంటిది కాదు ఇది. ఇది ఎలా దొరుకుతుంది, ఈ కృష్ణ చైతన్యం అనేటువంటిది లేదా ఆధ్యాత్మిక అనుభవం అనేటువంటిది ఎలా దొరుకుతుంది? ఎవరికైతే ఆధ్యాత్మిక అనుభవం ఉంటుందో అటువంటి వాళ్ళు చెప్పినది చేసినట్లయితే మనకు కూడా, మనకి ఆధ్యాత్మిక అనుభవం కావాలంటే వేరే మార్గం ఏం లేదు. మనం ఆధ్యాత్మిక వ్యక్తుల సాంగత్యంలో ఉండి వాళ్ళు చేసినట్లుగా మనం చేస్తూ ఉంటే మనకు ముందు మనకు అర్థం కాకపోవచ్చు కదా. మనం ఎందుకు మనం భజన చేయాలా, మనం ఎందుకు దేవుడి బొమ్మ పెట్టి దేవుడికి మనం దండాలు పెట్టాలా. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు, మామయ వైశ్యుడి సత్యంతే ప్రతిజానే ప్రియోత్సవే. కృష్ణుడు చెబుతున్నాడు, నువ్వు నా భక్తుడు కమ్ము. మనం భక్తుడు కాకుండా భగవద్గీతను అర్థం చేసుకునే అవకాశం లే. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే మొదటి షరతు, భగవద్గీత అర్థమైతే మనం భక్తుడు అవుతామని కాదు, భక్తుడైన వాడికి భగవద్గీత అర్థమవుతుంది. అంటే యూ హావ్ టు జంప్. ఇక్కడ వేరే తర్కం ఏం లేదు. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే, అందుకే ఎంతోమంది చాలామంది భగవద్గీత చదివి చదివి రకరకాలుగా రాసి రకరకాల కృష్ణ భక్తులు మాత్రం కాలేరాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా కృష్ణ భక్తులు అయ్యారంటే వాళ్ళు భక్తులను కలుసుకుని ఉండాలా, లేదా భక్తులు రాసినటువంటి గ్రంథాలను అధ్యయనం చేసి ఉండాలా, అటువంటి వాళ్ళు భక్తులు కాగలుగుతారు. కాబట్టి కృష్ణుడు చెబుతుంది, మనం కర్మలు చేసినట్లయితే కర్మలు లేదా కర్మకాండలు, మనం పొందేటువంటిది ఒకటి. అదే రకంగా మనం కల్పనలు చేసినట్లయితే మనం కర్మలు చేసి చేసి ఎంతవరకు ఎదగచ్చు, స్వర్గలోకాలు తగ్గపోవచ్చు. మనం మనుషులు మంచి 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 పనులు మంచితనం అంటూ ఉంటారు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఎంత మంచితనం ఉన్నా ఆధ్యాత్మిక స్థితికి వచ్చే అవకాశం లేదు. మంచి పనులు ఏమంటాం మనం? పుణ్యం కదా, పుణ్యం మంచితనాన్ని మనం పుణ్యం అంటాం. అటు పుణ్యాలు చేసి ఎవరిని భగవంతుని పొందగలరా? మనం పుణ్యాలు చేసి చేసి మెల్లిగా భగవంతుని మన భక్తులను కలుసుకునేటువంటి అవకాశం ఇస్తాడు. పుణ్యాల ద్వారా మనం భగవంతుని పొందే అవకాశం లేదు. పుణ్యాలు చేసి 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 భగవంతుని మన ముందు ఎవరిని పెడతారో ఆధ్యాత్మిక గురువు లేదా భక్తుని. కాబట్టి కర్మల ద్వారా మనం భగవంతుణ్ణి తెలుసుకోవడం కానీ పొందే అవకాశం కానీ, అందుకే చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు ఈ భజనలు ఈ మందిరాలు ఏందెందుకు, మన ఇతరులకి మనం కీడు చేయకుండా ఉంటే చాలు, ఇతరులకి మేలు చేస్తే చాలు, మనం ఇతరులకి సహాయం చేస్తే అంతకంటే భగవంతుకి సేవ అనేది వేరేదేం లేదు. మానవ సేవ, మాధవ సేవ. అదే రకంగా ఎవరైతే జ్ఞానం ఆధారంగా అది తెలుసు, వాళ్ళు ఎంతవరకు వస్తారు, వాళ్ళు బ్రహ్మజ్ఞానం దాకా రాగలుగుతారు. వాళ్ళు ఎవరైతే అదేంటి ఇదేంటి, నేను రక్తం కాదు, నేను ఎముకలు కాదు, నేను మాంసం కాదు, నేను అది కాదు, ఆకలి మిగిలేదని, నేను ఈ శరీరంలో ఉండేటువంటి చైతన్యాన్ని బ్రహ్మ పదార్థం. కానీ భగవంతుడు ఎట్లా అర్థం అవుతాడు మనకి? అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, భగవంతుని కూడా వాళ్ళు ఆత్మను తెలుసుకున్నటువంటి మనిషే భగవంతుడు. ఎవరినైతే మనం కృష్ణుడు రాముడు అంటున్నామో వాళ్ళు అంత మంచివాళ్ళుగా అంత గొప్పవాళ్ళుగా బతకడానికి కారణం వాళ్ళు ఆత్మలో స్థితులైనటువంటి వాళ్ళు. నాన్సెన్స్ కదా. అంటే వాళ్ళ అవగాహన ఎంతవరకు ఆత్మను తెలుసుకున్నట్టయితే, నిజంగానే మనకు ఆత్మను తెలుసుకున్నామంటే మనం తప్పులు చేయము, ఆత్మను తెలుసుకున్నట్టు మనం మంచిగా బతుకుతాము, మనలో మంచి గుణాలన్నీ వస్తాయి. ఎవరిని మనల్ని అవమానం చేసినా కూడా నేను శరీరం కాదు కాబట్టి ఈ అవమానాన్ని నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్లంతా కూడా వాళ్ళు ఇవన్నీ ఎదగచ్చు. కానీ భగవంతుడు ఎట తెలుస్తారు? అటు జ్ఞాన మార్గంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు కేవలం ఆత్మను తెలుసుకునే సిద్ధకు వస్తారు, కానీ భగవంతుని తెలుసుకునే అవకాశం లేదు. ఇక్కడ కృష్ణుడు చెబుతుంది, మనం కామాన్ని జయించాలంటే కర్మలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు కామం నుంచి బయటపడలేదు, కోరికల నుంచి బయటపడలేదు. కామం అంటే కోరికలు, కామం అంటే కేవలం సెక్సే కాదు, మనకి దేవుడికి భిన్నమైనటువంటి మనకు ఉండేటువంటి కోరికలన్నీ కూడా కామం కింద వస్తాయి. డబ్బు సంపాదించాలనుకోవడం కామము, పలుకుబడి సంపాదించాలనుకోవడం కామము, మనకి వేరే ఎలాంటి ఆలోచనలు కోరికలు ఉన్నా కూడా అన్నీ కామము దానిలోకి వస్తాయి. కాబట్టి మనం కామాన్ని జయించాలంటే మనం భగవంతుని ప్రతి ఆకర్షణ పొందితేనే మనకి భగవద్గీతరమైనటువంటి కోరికలు పోవాలంటే మనం భగవంతుని ప్రతి ఆకర్షణ పొందాల. కృష్ణుడి ప్రతి ఆకర్షణ కలిగిన, కృష్ణనామంలో మనకు ఆకర్షణ కలిగిన అది పరీక్ష. కృష్ణ భక్తులకి వాళ్ళకి ఎలాంటి భౌతికమైనటువంటి ఆకర్షణలు ఉండవు. భక్తుడు అంటే భగవంతుడు తప్ప అతనికి ఎలాంటి ఆకర్షణ ఏది కూడా అతన్ని ఆకర్షించలేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆకర్షణ అంత దాని ఏమంటారు, పరమాకర్షణ లేదా దాన్ని మనం ఇంద్రియాతీతమైనటువంటి అనుభవము. వీటి వల్ల మనిషి తర్వాత శాశ్వతమైనటువంటి ఆనందం ఈ ఆధ్యాత్మిక స్థితిలో. కానీ అటువంటి వ్యక్తికి నశ్వరమైనటువంటి దుఃఖదాయకమైనటువంటి ఆకర్షణలు అతన్ని లాగలేవు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెబుతున్నటువంటిది, మనం కామాన్ని జయించాలంటే ఆయన ఏమంటున్నాడు, మనం కృష్ణ ప్రేమను పొందాలా. కృష్ణ ప్రేమ లేకుండా మనిషి కామన్ నుంచి బయటపడలేడు. ప్రభుపాదం చదువుతాడు టెస్ట్, ఒక భక్తుడికి పరీక్ష ఏంది. ఒక భక్తుడిని గుర్తించాలంటే పరీక్ష ఏంది. అతనిలో ఈ రెండు ఇక్కడ చెప్పినట్టుగా స్వామిత్వ భావన అనేది ఉండదు, అతనిలో భోగదృష్టి అనేది. నాది నేను, నేను అనుభవించాలా, ఇది నేను సొంతం చేసుకోవాలా, ఇది నాది దీన్ని నేను అనుభవించాలా. ఎవరైతే దీని నుంచి బయటపడగలరో అది కృష్ణుని పొందినటువంటి వాళ్ళు అత్యంత అనుభవాన్ని పొందడం వల్ల వాళ్ళకి ఈ లౌకిక ఆకర్షణలు అనేటువంటివి ఉండవు. అదే కృష్ణుడు ఏమంటున్నాడు, కృష్ణ చైతన్యంలో మనసుని నిలిపి దాని ద్వారా ఆత్మబలాన్ని వృద్ధి చేసుకుని ఆఖరిలో ఒక స్టోరీ అంటే ముందు కూడా చెప్పాము. ఒక తండ్రి తన కొడుకును బాగు చేయడానికి ఆయన చెబుతున్నాడు, నాయన ఈ శరీరంలో రెండు, ఈ శరీరంలో రెండు జంతువులు ఉన్నాయి. అప్పుడు కోళ్ళ పందాలు అప్పుడప్పుడు పెడతారు కదా, బుల్ ఫైట్స్ కోళ్ళ పందాలు ఇవి పెడతా ఉంటారు. జనాలు ఆతృతగా చూస్తూ ఉంటారు, ఏ కోడి గెలుస్తుంది లేదా ఏ ఎద్దు గెలుస్తుంది. అంటే తండ్రి చెబుతున్నాడు ఈ శరీరంలో రెండు పార్టీలు ఉన్నాయి. తను రెండు జంతువులతో పోల్చాడు, ఒకటి మంచి జంతువు ఒకటి చెడు జంతువు. ఈ మంచి జంతువు యొక్క లక్షణం శాంతి, ప్రేమ, సేవ, దయ, ఇవన్నీ కూడా ఆ జంతువుకు ఉండే లక్షణాలు. ఇంకో జంతువుకు ఉండే లక్షణాలు కామము, క్రోధము, ద్వేషము, ఇట్లాంటి లక్షణాలు. ఇప్పుడు కొడుకు అడుగుతున్నాడు, ఇతరు రెండు జంతువులు అంటే నాయన ఏది గెలుస్తుంది, అంటే ఆయన ఏ జంతువుకి తిండి పెడితే దానికి బలం ఎక్కువ గెలుస్తుంది, ఏ జంతువుకి తిండి ఎక్కువ పెడితే ఆ జంతువు గెలుస్తుంది. అంటే మనం కృష్ణ చైతన్యాన్ని వృద్ధి చేసుకున్నట్లయితే మనం కామాన్ని జయించవచ్చు. మనం కృష్ణ చైతన్యాన్ని వృద్ధి చేసుకున్నట్లయితే మనం తినేదంతా కూడా కామాన్ని పెంచుతూ ఉంటుంది, కాబట్టి అది పెరిగిపోదు. ఇక్కడ కృష్ణుడు చెప్పేది మనం ఐదర్ దిస్ ఆర్ దాట్. మన జీవితంలో మనం ఈ శరీర స్థాయి నుంచి ఎదగాలంటే మనం కృష్ణ చైతన్యంలో ఎదగాల. మనం కృష్ణ చైతన్యంలో ఎదగనట్లయితే మనకి ఇంకా ఛాయిస్ ఏం లేదు, దీన్ని మనం గమనం ఉండడం మన వల్ల కాదు. కాబట్టి మనిషి ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలా, తన ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడానికి అతను ఆధ్యాత్మిక కార్యాల్లో అతి ముఖ్యమైనటువంటిది పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మనం చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు చేయడం, సేవలు చేయడం, వేరే పనులు చేయడం, ఎన్ని దానాలు ఇవ్వడం, తపస్సు చేయడం, అన్నిటికంటే కూడా డైరెక్ట్గా ఏంటంటే ప్రత్యక్షంగా ఆత్మకి తగిలేటువంటిది ఇది భగవన్ నామం. ఎప్పుడైతే మనం భగవన్ నామం అంటాం తిన్నగా అది. ప్రభుపాద తన హరే కృష్ణ మంత్రం ఆల్బంలో మాట్లాడుతున్నటువంటి ఈ హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన చేయడం ఇది ఆధ్యాత్మిక స్థాయికి చెందినటువంటిది. ఇది తిన్నగా ఆత్మని మేలు కలుపుతుంది. కాబట్టి ఎవరైనా కూడా కామాన్ని జయించాలంటే ఏం చేయాలా, వాళ్ళు కామ ప్రభావం పోయేదాకా వాళ్ళు ఈ భగవన్నామాన్ని వాళ్ళు నిరంతరం వాళ్ళు చింతన చేస్తూ ఉండాలా, వాళ్ళు భగవన్నామాన్ని వింటూ ఉండాలా. చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజుకి వస్తూ ఉంటారు, ఏ రకంగా మనం భోజనం చేయనట్లయితే మనకి నీరసం రోగం పట్టుకుంటుంది కదా, శరీరం బలహీన పడుతుంది. అదే రకంగా మనం భగవన్నామాన్ని జపం కీర్తన చేస్తున్నంత వరకు మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం భగవన్నామాన్ని జపం చేయడం లేదా కీర్తన చేయడం దాన్ని మనం సైడ్ లైన్ చేస్తాం లేదా నెగ్లెక్ట్ చేస్తాం అంటే మెల్లిగా మనలో అవన్నీ ఈ కామపు ఆలోచనలన్నీ కూడా మళ్ళీ ముసురుకోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ అదే ఆఖరి శ్లోకంలో కృష్ణుడు అదే చెబుతున్నాడు, మనిషి కృష్ణ చైతన్యాన్ని ఆశ్రయించి ఆధ్యాత్మిక బలాన్ని పొంది దుర్జయం అనేటువంటి ఈ కామం అనే శత్రువుని మనం దాటి మనం దాన్ని ప్రేమగా మార్చుకోవచ్చు. అటు ప్రేమకు వికృత రూపం కామము. కామంలో కూడా మనం ఆనందం పొందాలని ఏమి చేస్తూ ఉంటాం, కానీ ప్రేమలో మనకు ఆనందం కలిగినప్పుడు మనకి నశ్వరమైనటువంటి తుష్యమైనటువంటి మనం ఈ కామ ప్రభావానికి మనం లోను కాకూడదు అనేటువంటి సంకల్పం మనకు కలుగుతుంది అని అంట. హరే కృష్ణ 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 హరే హరే.